కుండలిని సాధన కూడా అంతే. మీరు నమ్మరు, కాశీలో నేను చదువుతున్నప్పుడు ఒక ప్రొఫెసర్ వచ్చాడు రష్యా నుంచి. గంగా నది ఉందిట కదా అని కాశీలో, టా అనేగా వాళ్ళకేం తెలుసు కాశీలో గంగ ఉంటుందని వింటమే కదా. వచ్చాడు అతను సూట్ కేసులో, నిజంగా హౌ టు లెర్న్ స్విమ్మింగ్ అని 50-60 పుస్తకాలు ఉన్నాయి. రామకృష్ణ, నేను గత 10 ఏళ్లుగా చదువుతున్నాను హౌ టు లెర్న్ స్విమ్మింగ్ అని అంటాడు. ఇంకో 10 ఏళ్లు చదవమనండి, వస్తుందా వాడికి? రాదు. హౌ టు లెర్న్ స్విమ్మింగ్ అనే బుక్ చదవని వాళ్ళు ఉంటారు. అసలు బుక్స్ ఉన్నాయని నాకు తెలియదు. నన్ను తీసుకుపోయి మధ్యలో వదిలేశాడు. నాకు ఇప్పటికీ కూడా నా చెవులకు గింగిరం అంటాయి. ఆ ఆరుపు ప్రాణ భయం అంటే ఏంటో నాకు తెలుసు, మీకు తెలియదేమో. నేను స్వయంగా అనుభవించాను ఆ భయం ఎలా ఉంటుందో. ఈత వచ్చేసింది. పుస్తకాలు నేను చదవలే, కుండలిని సాధన కూడా అంతే. పుస్తకాలు మీకు సహాయం చేయవచ్చు. సాధన విధానంలో రాబోయేటువంటి చిన్న చిన్న చిన్నవే మేజర్ అవతవకలు మీరు చేసుకోవాల్సిందే. అది ఎవడు ఏం చేయలేడు, చిన్న చిన్న ఉంటాయే. దాన్ని మాత్రం ఈ పుస్తకాలు, ఈ విద్యామన్ని హెల్ప్ చేస్తుంది. ఈ హెల్ప్ చేయటానికి మూలాధారంతో మొదలెట్టా మనం, గుర్తుందో లేదో. మూలాధారం యొక్క శాశ్వతమైనటువంటి కర్మబంధాలను ఎలా లొంగదీసుకోవాలి అని మొదలెడుతూ ఉంటే ఆ మూలాధార చక్ర కదలిక ఇంతవరకు లాక్కొచ్చింది మిమ్మల్ని. మీరు గమనించుకుంటే మీకు నిరంతరం గుర్తుండాలందుకు నేను చెప్పేది, మన యోగి అన్నటువంటి వాడు నిరంతరం స్మరణలో ఉండాలి. వాడు మర్చిపోయాడు అనుకుంటే కుదరదు. వాడు మర్చిపోకూడదు దేన్ని, నేను ఎక్కడ చెప్పాడు, ఎక్కడ ఆపాడు, ఎక్కడ నుంచి మళ్ళా ఎక్కడ కనెక్షన్ వస్తుంది. జన్మ జన్మల నుంచి కనెక్షన్ వస్తుంది. ఆ జన్మలో ఎక్కడ ఆపాడో గురువు మిమ్మల్ని, మళ్ళీ అక్కడి నుంచి లాగాలి. మళ్ళా 1, 2, 3 నేర్చుకున్నాడు అనుకో ప్రతి జన్మలోనూ. సాధన పరిపక్వత రాదు కదా. ఇంచేత ఒకటి, చాలా ధైర్యంగా మీరు ముందుకు నడవండి. మీలో 100లో 110 మందికి, 100లో ఎంతమందికి, నేను తెలిసే చెప్తున్నాను, నేను తడబడలేదు. నేను 100లో 110 మందికి ఇదివరకు జన్మల్లోనే కుండలిని జాగరణ అయిపోయినది. రామకృష్ణ పరమహంసకి కాళికాదేవితో అయింది, మాట్లాడాడు, కుండలిని జాగరణ అయింది. మరి ఈ జన్మలో ఏం చేయాల్సి వచ్చింది? నోరుముసు కూర్చోలే, మళ్లీ మొదలు. ఇందుకు మళ్లీ మొదలు చేయాల్సి వస్తుంది అంటే, జన్మ మారినప్పుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు పూర్తిగా మారిపోతాయి. మిగతా శరీరాలు ఉంటాయి. మిగతా ఏమున్నాయి? అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలు పూర్తిగా మారిపోతాయి. ఆ పైన ఉన్నాయే అరూప మనస్సు, విజ్ఞానమయ కోశము, దానిపైన ఆనందమయ కోశము, దానిపైన అనుపాదక స్థాయి, దానిపైన ఉన్నటువంటి ఆత్మస్థాయి, ఈ శరీరాలు మారవు. విజ్ఞానం మారదు. విజ్ఞానమయ కోశము, ఆ పై కోశాలు మారవు. ఫియట్ కారు నడపటం మీకు అలవాటు. అంబాసిడర్ కారు నడపాల్సి వచ్చింది. నడపగలరా, నడపలేరా? నడపగలరు, కానీ మీ కారు నడిపినంత స్వేచ్ఛగా మీరు నడపలేరు. మళ్ళా ఏం చేయాల్సి వస్తుంది? మీరు కొంచెం అవస్థపడాల్సి వస్తుంది, చూసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా లూనో నడుపుతున్న వాడిని మోటార్ సైకిల్ నడపమన్నారు అనుకోండి, లైసెన్స్ ఒకటే ఇద్దరికి కదా. కానీ నేను గ్యారంటీ, లూనా నడపగలిగేవాడు మోటార్ సైకిల్ నడపలేడు, నేను నడపలేను. మరేం చేయాలి? లైసెన్స్ ఉంది అని ఊరుకుంటావా? మళ్లీ నేర్చుకోవాల్సిందే. అలాగే ప్రతి జన్మలోనూ కుండలిని సాధన చేసుకోవాల్సిందే. మీ యొక్క భావ తీవ్రత, మీ యొక్క జ్ఞప్తి, మీ యొక్క స్మరణ, మీ యొక్క సంస్కారాలు, మీ యొక్క కుసంస్కారాలు. కుసంస్కారాలు అంటే మళ్ళా ప్రపంచం మంచి చెడే అనేటటువంటిది కాదు, పరిణామ క్రమంలో అడ్డు తగిలేటటువంటి సంస్కారాలు కాలాన్ని ముందుకు వెనక్కి తీస్తాయి తప్ప మీ యొక్క కుండలిని జాగరణని ఆపలేవు. ఆపుకోగలరు ఎవరు? స్వయంగా మీరు. మీరు సాధన చేయకపోతే, మీరు ఆ మంట మండించటానికి కావలసినటువంటి యోగాగ్నిని ప్రజ్వలించకపోతే ఆగుతుంది అది. కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే కేవలం మీకు ఉత్సాహం రగల్చడానికి కాదు, ఫ్యాక్ట్స్ అవి. కానీ ఆ ఫ్యాక్ట్స్ లో ఋషిమయ జీవితం మీరు జీవించకుండా కుండలిని సాధన మీకు ఫలితం అవ్వాలి అంటే అవదు. అది గుర్తుంచుకుంటూ కుండలిని సాధన యొక్క ఫండమెంటల్స్ లోకి వెళ్దాం. 6 చక్రాలు ఉంటాయన్నది అందరికీ తెలుసు కదా. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. ఈ ప్రతి చక్రానికి కొన్ని దళాలుంటాయి. మూలాధారానికి నాలుగు. ఇవి మీరు బ్యాక్గ్రౌండ్, బాహ్య క్షణత పట్టాలి. ఇవి మీరు ఎప్పుడు ఎక్కడ ఏది కావాలంటే దాన్ని మీరు గబుక్కొని స్మరణలోకి తెచ్చుకోలేకపోతే కుదరదు. లెక్క చెయ్యాలి, ఎక్కాలి రావు మీకు. ప్రతిసారి ఒకటి ఒకటి, ఒక రెండు రెండు, రెండు మూడు ఆరు, ఆరేళ్లు తొమ్మిది, తప్పు చెప్పాను నేను, ఎక్కాలు. కానీ ఇలా లెక్క పెట్టుకుంటూ వెళ్లారనుకోండి, మీరు మీ లెక్క ఏమవుతుంది? అంచేత మీరు ఎప్పుడో ఫోటోలు చూసి మేము నేర్చుకుంటాం, కుదరదు. మీరు హోంవర్క్ చేసుకోవాల్సిందే మూలాధారానికి నాలుగు, స్వాధిష్టానానికి ఆరు, మణిపూరకానికి పది, అనాహతానికి పన్నెండు, విశుద్ధికి పదహారు, ఆజ్ఞాచక్రానికి రెండు, మొత్తం కలిపి యాభై. యాభై యాభై రెండా? యాభై రెండు, యాభై. దానిపైన మనోబుద్ధి చిత్త అహంకారాలు యాభై నాలుగు. కుండల్ని సాధన మనం మనస్సుతో మొదలెడతాం. ఎక్కడి నుంచి మొదలెట్టాలి సాధన? మీరు మళ్లీ చెప్తున్నాను, మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, ఆ పైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం నాలుగు. మొత్తము కుండల్ని సాధన. కాని ఏ సాధనైనా కుండల్ని సాధనే కాదు, అన్ని యోగ సాధనలు ఏ సాధనైనా ఎక్కడి నుంచి మొదలెడతాం మనం? మూలాధారం నుంచి మొదలెడతాం, మనస్సు నుంచి మొదలెడతాం. మనస్సు ముందు ఒప్పుకుంటే కదా ఈ సాధనలన్నీ మీరు చేసేది. మనస్సు ఒప్పుకోకపోతే మీరు చేసేది ఏముంది కదా? మనస్సు ఎక్కడుంది? ఏ చక్రంలో ఉంది మనస్సు? ఆజ్ఞాచక్రంలో ఉంది. అంచేత కుండలిని జాగరణ మొత్తం ప్రక్రియ ఆజ్ఞాచక్రం నుంచి మొదలవుతుంది. లాజిక్ తో సహా మీరు అర్థం చేసుకోగలిగితే ఎక్కడి నుంచి మొదలెట్టాలి. ఒక్కొక్క గురువు ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క సిద్ధాంత ప్రకారం రకరకాలుగా మొదలెడతారు. ఎక్కడి నుంచైనా మొదలెట్టుకోవచ్చు, అన్ని మార్గాలు ఒకటే. కానీ సాధనాత్మకమైనటువంటి సౌలభ్యము, ఏ విధమైనటువంటి మీకు అవాంతరాలు రాకుండా, బాధలు రాకుండా ఉండాలి అంటే ఆజ్ఞాచక్రం నుంచి మొదలెట్టుకోవటం ముఖ్యం. ఈ సాధన ఎలా చేయాలి అనే దాని గురించి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు. అగ్నిర్ జ్యోతిరః శుక్లః షణ్మాస ఉత్తరాయణం తత్ర చాంద్రమసం జ్యోతిర్. అలాగే రివర్స్ లో చెప్తాడు, ధూమో రాత్రి తథా కృష్ణ షణ్మాస దక్షిణాయనం. కుండల్ని సాధన రెండు క్రమాలలో జరుగుతుంది, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి. పైనుంచి కిందకు వచ్చేదాన్ని దక్షిణాయన మార్గం అంటాం. ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం, మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రానికి వెళ్లేదాన్ని ఉత్తరాయణ మార్గం అంటాం. సుందరకాండ రామాయణంలో ఇటు నుంచి వెళ్ళింది, దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్ళింది, కాదుగా ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్ళింది, పైనుంచి కిందకు వచ్చింది, ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్ళింది. తర్వాత ఏం చేశాడు మళ్ళా హనుమంతుడు? దక్షిణం నుంచి ఉత్తరం వైపు వెళ్ళింది. అన్ని సాధనా మార్గాలలో రామాయణాన్ని మించినటువంటి అద్భుతమైనటువంటి సాధనా మార్గం ఉండదు. అంచేత వాల్మీకి మనకు అందజేసినటువంటి ఆ సాధనా మార్గాన్ని, రామాయణంలో చెప్పినటువంటి సాధనా మార్గాన్ని మనం కూడా అనుసరిస్తాం. అంచేత మీలో కొంచెం ఎక్కువ ఉత్సాహం ఉండి ఈ సాధనా మార్గాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు సుందరకాండని కుండల్ని జాగరణ ప్రక్రియకి ఎలా ఉపయోగించుకోవచ్చో ఆలోచించి చదువుకోండి. తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఈ లోపల మీరు ఆ బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకుంటే, అయితే అందులో ఉన్నటువంటి మాటలు, ఇందులో ఉన్నటువంటి మాటలు నేను కలగా పులగం చేసినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అది ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చిందని. యాభై దళాలు మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు. ఆజ్ఞాచక్రం నుంచే మళ్ళా కిందకు వచ్చాం మనం. అంటే మనని కంట్రోల్ చేస్తున్నటువంటి స్థాయి ఏంటి? మనస్సు. ఆజ్ఞాచక్రం మనస్సు అని చెప్తున్నాం కదా. మనస్సు ఆజ్ఞాచక్రం నుంచి విశుద్ధికి వచ్చింది, విశుద్ధి నుంచి అనాహతానికి వచ్చింది, అనాహతాన్ని నుంచి మణిపూరకానికి వచ్చింది, మణిపూరకాన్ని నుంచి స్వాధిష్టానానికి వచ్చింది, స్వాధిష్టాన్ని నుంచి మూలాధారానికి వచ్చింది. అంటే ఎలా వచ్చింది అది? రెండు దళాల నుంచి 16కి, 16 నుంచి 12కి, 12 నుంచి 10కి, 10 నుంచి 6కి, 6 నుంచి 4కి. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి వెళ్లటంలో 100 పూర్తవుతుంది, శతము. ఇలాగా 10 సార్లు మీరు చేశారనుకోండి, 1000. ఆజ్ఞాచక్రం నుంచి 4 బిందువులు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము పైకి, అక్కడి నుంచి మళ్ళా కిందకు వచ్చారు, ఎంత అవుతుంది? 8. 100 సార్లు చేసి ఈ ప్రక్రియ చేస్తే 108 అవుతుంది. 1000 సార్లు చేసి ఈ ప్రక్రియ చేస్తే 1008 అవుతుంది. అంచేత మన జపమాలలో 108 ఎందుకుంటాయి అనేటువంటిది చాలా మందికి అనుమానం వస్తుంది. ఎందుకుంటాయి? మనకున్నటువంటి దళాలు అన్ని, మనకి 112 దళాలు ఉండుంటే జపమాలలో 112 ఉండేవి పూసలు. కానీ ఏం చేస్తాం, మనకి మన అదృష్టం, 112 అవుతే అనవసరంగా ఇంకా 8 ఎక్కువ చేయాల్సి వచ్చే జపం. మన అదృష్టం బాగుండి 108 ఉన్నాయి. ఇది ప్రక్రియ కుండలిని జాగరణకి. ప్రక్రియ అయిపోయింది, సాధనా విధానం అర్థమైపోయింది మీకు అంతే. కానీ ఈ సాధనా విధానంలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్నటువంటి మార్పులు చేర్పులకి అద్భుతమైనటువంటి ఒక స్తోత్రం ఉంది. కుండలిని జాగరణ కావలసినటువంటి వాళ్లు 3 గంటల పాటు గాయత్రి సాధన చేసుకుంటూ, దత్త నమస్కారాలు 18 చేసుకుంటూ, రాత్రి పడుకునేటప్పుడు ఆరెంజ్ లైట్లో అమ్మని దర్శనం చేసుకుంటూ ఈ స్తోత్రాన్ని కూడా రోజు చదవండి. ఈ స్తోత్రాన్ని జాగ్రత్తగా వినండి. ఆ స్తోత్రంలో మన షట్చక్రాల మీద ఉన్నటువంటి దళాల మీద ఉండేటటువంటి అక్షరాలను చెప్తున్నాడు. ఇది ఎందుకు నేను ఇప్పుడు మీకు ఇంత తొందరగా అర్జెంటుగా చెప్పేస్తున్నానంటే, మిమ్మల్ని మంత్రం పట్టుకోమన్నాను. మంత్రాన్ని పట్టుకోవాలి అంటే ఆ దళాలనుంచే వస్తుంది మంత్రం. ఆ దళాలలో సంస్కృతంలో ఉన్నటువంటి అన్ని అక్షరాలు ఉన్నాయి. అన్ని అక్షరాలు దళాలలో కదులుతే తప్ప ఆ మంత్రాన్ని మీరు దర్శించుకోలేరు. ఆ అక్షరాలు, ఆ దళాలు, ఏ దళాల మీద ఏ అక్షరం ఉందో ఈ శ్లోక, ఈ స్తోత్రం చెప్తుంది. ఈ స్తోత్రాన్ని శ్రీ దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రం అంటారు. అద్భుతమైనటువంటి స్తోత్రము. వివరణ అక్కర్లే, చదువుతూ ఉంటే మీకే అర్థమైపోతుంది. మూలాధారే వారిజ పత్రే స చతుష్కే వంశం షం సం వర్ణ విశాలై సువిశాలై రక్తం వర్ణం శ్రీగణనాథం భగవంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. మూలాధార చక్రంలో ఉన్నటువంటి 4 దళాలు, ఆ 4 దళాల మీద ఉన్నటువంటి అక్షరాలేంటి? వం, శం, షం, సం. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం? స్వాధిష్టానం. స్వాధిష్టానే షడ్దళ పత్రే తనులింగే బాలాన్ తావత్ వర్ణ విశాలై సువిశాలై పీతం వర్ణం వాక్పతి రూపం దృహిణం తం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. స్వాధిష్టాన చక్రంలో 6 దళాలున్నాయి. ఆ 6 దళాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? బాలాంతావత్, బా నుంచి లా వరకు. సంస్కృతంలో ఉన్నటువంటి ఆ వర్ణమాలలో ఉన్నటువంటి బా లా అంతము, బా నుంచి లా వరకు. ఆ అక్షరాలు ఏంటి అంటే బా, భ, మా, యా, రా, లా. ఇది బాలా అంటే. బాలా సాధన చేస్తున్నాం అంటే ఈ స్వాధిష్టాన చక్రంలో ఉన్నటువంటి రహస్యాన్ని శోధించగలుగుతున్నామని. తర్వాత నాభీపత్రే పద్మదశాంతే డఫవర్ణే లక్ష్మీకాంతం గరుడారూఢం నరవీరం నీలం వర్ణం నిర్గుణ రూపం నిగమాఖ్యం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. పరిపూరక చక్రము, 10 దళాలు. ఆ 10 దళాలలో వర్ణక్రమం ఎలా వచ్చింది? డా నుంచి ఫ వరకు. డా, ఫ. హృత్పద్మాంతే ద్వాదశ పత్రే కఠవర్ణే శంభుం శేషం హంస విశేషం శమయంతం స్వర్గస్థిత్యంతం కుర్వంతం శివకాంతిం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. హృదయంలో 12 దళాలున్నాయి. కా నుంచి ఠ వరకు కఠోపనిషత్తులో ఉండేటటువంటి పంచాగ్ని విద్య, ఈ హృదయ పద్మం వికసించేటప్పుడు, కుండలిని శక్తి అందులో ప్రవేశించేటప్పుడు వచ్చేటటువంటి అనుభూతులకి వర్ణన. హృదయ పద్మం తర్వాత ఎక్కడికి వస్తాం? హృదయం తర్వాత విశుద్ధి. చక్రస్థానే చక్ర విశుద్ధే కుసుమాంతే చంద్రాకారే షోడశ పత్రే స్వరవర్ణే మాయాధీశం బీజశివంతం నిజమూర్తిం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. చక్రస్థానంలో షోడశ వర్ణాలు ఆ నుంచి అమ్మహా వరకు ఈ 16 స్వరాలు కూడా ఈ విశుద్ధి చక్రంలో యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఆజ్ఞాచక్రే, చాలా జాగ్రత్తగా దీన్ని గమనించుకోండి. ఇక్కడ నుంచి మన సాధన మొదలవుతుంది, మూలాధారం నుంచి మనం మొదలెట్టాం. ఆజ్ఞాచక్రే భృకుటి స్థానే ద్విదళాంతే హం క్షం బీజం జ్ఞాననిధిం తం గురుమూర్తిం విద్యుద్వర్ణం జ్ఞానమయం తం నిటలాక్షం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. హం క్షమ్ అనేటువంటి ఆజ్ఞాచక్రం మీద ఉన్నటువంటి రెండు దళాల మీద మనస్సును నిలుపుకుంటూ, మూర్ధని స్థానే వారిజ పత్రే శశిబీజే. మూర్ధని స్థానే, మూర్ధి స్థానంలో వారిజ పత్రే శశిబీజే. మన భారతదేశంలో ప్రతి వాళ్లు వాళ్ల పేరు ముందు శ్రీ అని రాస్తాం. శ్రీ అని కాని, లేకపోతే శ్రీ మతి అని కాని ఎందుకు రాస్తాం? ఇక్కడ జవాబుంది. మూలాధార చక్రము నుంచి ఆజ్ఞాచక్రం వరకు వెళ్లి, అంటే లక్ష్మణుడి నుంచి సీతస్థితి వరకు వెళ్లి, అక్కడ నుంచి సహస్రారము రాముని యొక్క స్థితి వరకు వెళ్లేటటువంటి మొత్తం ప్రక్రియను శ్రీ విద్య అని పిలుస్తూ ఉంటాం మనం. ఇంజనీరింగ్ చదివిన వాడు ఇంజనీర్ ఎలా అవుతాడో, శ్రీ విద్యోపాసకుడు పేరు ముందు శ్రీ ఉంటుంది. శ్రీ ఉంటే అర్థం ఏంటంటే వాడికి శ్రీ విద్య తెలుసు అని. ఇప్పుడు 108 శ్రీలు పెట్టుకోవటంలో అంతరార్థం నాకు అర్థం కాదు. ఇంజనీరింగ్ ఎన్ని రకాలుగా ఉంటుందో అన్ని రకాలుగా శ్రీ విద్య ఉంటుందేమో నాకు తెలియదు. కానీ శ్రీ అని పేరు ఎందుకు పెట్టుకుంటామో తెలుసుకోండి. శ్రీ విద్య తెలుసున్న వాడికి మాత్రమే శశివర్ణము, చంద్రుడి యొక్క షోడశ కళలు తెలుసున్నటువంటి వాడికి మాత్రమే వాడి పేరు ముందు శ్రీ అని పెట్టుకునే హక్కు ఉంటుంది. స్త్రీ అయితే శ్రీమతి అంటే ఆమె యొక్క మనస్సులో, మతిలో శ్రీ విద్య పూర్తిగా నిండి ఉంది అని అర్థం. ఇప్పుడు శ్రీ శ్రీమతి ఇప్పుడున్న ఎడ్యుకేషన్ లాగే, ఎడ్యుకేషన్ నిల్లు డిగ్రీ ఫుల్. అంచేత మూర్ధని స్థానే వారిజ పత్రే శశిబీజే శుభ్రం వర్ణం పద్మ సహస్రం సువిశాలం హాంబీజాఖ్యాం వర్ణ సహస్రం తురీయాంతం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. అక్కడ ఆ సహస్రార కమలంలో శ్రీ విద్యోపాసకుడైనటువంటి ఆ సాధకుడికి వచ్చేటటువంటి దర్శనాన్ని వర్ణిస్తున్నాడు. తర్వాత శాంతాకారం శేషశయానం సురవంద్యం కాంతానాథం కోమల గాత్రం కమలాక్షం చింతారత్నం చిద్ఘనపూర్ణం ద్విజరాజం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. బ్రహ్మానందం బ్రహ్మముకుందం భగవంతం సత్య జ్ఞాన సత్యమనంతం భవరూపం పూర్ణ బ్రహ్మానందమయం తం గురుమూర్తిం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. మనకి విద్య ఉపాసన చేసినటువంటి వాడు ఆ కుండలిని సాధకుడు కూడా